థాట్ రెవల్యూషన్, సంజీవని విద్య, జీవించే కళ అనేటటువంటి పేరుతో మనము నేర్చుకుంటున్నటువంటి విద్యకు యోగ విద్య అని ఒక సనాతనమైనటువంటి పేరు ఉన్నది. అనేక యోగ విద్యలు లేవు, ఒకే యోగానికి అనేక మార్గాలు ఉన్నవి అని ఒక అతి స్పష్టమైన అవగాహన మనకి ఉండాలి. అనేక యోగాలు లేవు, అనేక మార్గాలు ఉన్నాయి. కానీ సాధారణంగా మార్గము కూడా యోగం అనే పేరుతో చలామణి అవటం వల్ల ఈనాడు అనేక యోగాలు మనకి కనిపిస్తున్నాయి. ఇది ఒక క్రాంతి, ఇది ఒక ఆలోచన విధానములో మీరు తెచ్చుకోవలసినటువంటి సుస్పష్టమైనటువంటి అవగాహన. యోగ విద్య ఒకటే. వైద్యము ఒకటే. వైద్యం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే బాధ నివారణ. దానికి మీరు ఏ విధానాన్ని అవలంబిస్తారు, అవన్నీ కూడా రోగ నివారణకి ఉపయోగపడేటటువంటి అనేక మార్గాలు. అలాగే యోగం ఒకటే. ఈనాడు యోగము అనేటటువంటి పేరుతో చలామణి అయ్యేటటువంటివి యోగము కాదు, యోగము పొందుటకు మార్గాలు. మంత్రయోగము, ధ్యాన యోగము, కర్మయోగము, రాజయోగము, భక్తి యోగము, ఇలాగా ఒకసారి కాగితం పెన్ను పెట్టి కూర్చుని నేను ట్రై చేశాను ఎన్ని యోగాలు ఉన్నాయో చూద్దామని. అంటే నేను 636 వరకు వెళ్ళగలిగాను యోగాలు. ఇంకా నాకు ధైర్యం చాలాగా ఆపిస్తాను నేను. కానీ ఈ 636 యోగ మార్గాలు కూడా యాక్చువల్గా ఒకే యోగానికి సంబంధించినటువంటి విభిన్న మార్గాలు. అది గుర్తుంచుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి అనేక గందరగోళాలు మనకి గందరగోళాలు చెయ్యవు. యోగము అంటే సూర్యకిరణ విజ్ఞానము అన్నది మనం నేర్చుకుంటే, అర్థం చేసుకుంటే, ఇందాక నేను లెక్క పెట్టినటువంటి 636 యోగ మార్గాలైనా, ఏ యోగ మార్గమైనా, ఏ రిలీజియన్ అయినా, ఏ మతము అయినా ఆ సూర్యుడి గురించే చెప్తున్నవి అని అర్థం అవుతాయి మనకి. అందువల్ల మనమందరము కూడా ఒక విశేషమైనటువంటి యోగ సాంప్రదాయాన్ని సృష్టిద్దాం. అదేంటి అంటే మన దృష్టిలో యోగము అనగా సూర్యకిరణ విజ్ఞానము. రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఋషులు వాళ్ళు ఏమి సంపాదించుకున్నా పాండవులు అడవికి వెళ్ళిపోతూ ఉంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి అనేక మంది మేము కూడా మీతో అడవికి వచ్చేస్తామన్నారు. వస్తారు సరే, మీరేం తింటారు అన్నాడు. ధౌమ్యుడు అనేటటువంటి ఆయన పురోహితుడు, మీరేం గాభరా పడకండి, నేను మీకు ఒక అక్షయ పాత్రను ఇస్తాను, దానితో మీరు ఎంతమంది మీతో పాటు ఉన్నా కూడా వారందరికీ భోజనం పెట్టేయవచ్చు, ఆహార సమస్య లేదు. ఆ అక్షయ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. శమంతకమణి, రోజుకి 21 పుట్ల బంగారము, అది కేజీయో మరి ఆ పుట్లు అనేటటువంటి దానికి ఈక్వలెంట్ ఏంటో నాకు అర్థం తెలియలేదు, కానీ రోజుకి 21 కేజీలు అనుకుందాం మన భాషలో. 21 కేజీల బంగారం ఇచ్చేటటువంటి ఆ శమంతకమణి ఎక్కడి నుంచి సంపాదించాడు? సూర్యుడి దగ్గర నుంచి సంపాదించాడు. భగవద్గీత చెప్తున్నప్పుడు కృష్ణుడు యోగ విద్యను నేను మొట్టమొదట ఎవరికి చెప్పాను అంటే సూర్యుడికి చెప్పాను అన్నాడు. రామాయణంలో అత్యంత తపస్వి, సంపదలు కలిగినటువంటి రావణాసురుడు విశేషమైనటువంటి స్వర్ణ రథము మీద ఆసీనుడై రావణుడు ముందు వచ్చినప్పుడు రాముడికి ఉన్నదేంటి? 2 కాళ్ళు, కోతులు. రథాలు లేవు, అస్త్రాలు లేవు, ఏమీ లేవు. రాముడు కూడా ఒక క్షణం చెదిరినట్టు ఉన్నాడు అనిపిస్తుంది నాకు. అప్పుడు అగస్త్యుడు వస్తాడు, వచ్చేది ఏం చెప్తాడు? ఆదిత్యుడు ఏం చెప్తాడు? ఆదిత్యుడు ఏం చెప్పాక ఇది నువ్వు 3 సార్లు చదివితే తాడు, రావణాసురుడు ఆ క్షణంలోనే చస్తాడు అన్నాడు. ఏతత్ త్రిగుణితం చెప్తావా, ఆ క్షణంలోనే రావణాసురుడు చచ్చిపోతాడు. తర్వాత నువ్వు చేయవలసింది ఏంటి అంటే చనిపోయినటువంటి రావణాసురుడిని చంపడం. మహాభారతంలో కూడా ఇదే మాట కృష్ణుడు వాడతాడు. చనిపోయినటువంటి ఆ అతిరథ మహారథులు ఎవరైతే కౌరవ సైన్యంలో ఉన్నావో వాళ్ళని నువ్వు చంపి పేరు తెచ్చుకో అన్నాడు. ఈ రివల్యూషన్ ఇన్ థాట్ మీకు అర్థమవుతోందా? మీరు ఏదో చేసేసి సాధించేది లేదు. రాముణ్ణి రావణాసురుణ్ణి రాముడు చంపినా ఆయన గొప్పతనం ఏం లేదు. అర్జునుడు యుద్ధము చేసి అంత అతిరథ మహారథుల్ని చంపినా ఆయన గొప్పతనం ఏం లేదు. కొంచెం ఈ ఆలోచన కొంచెం విచిత్రంగా ఉంటుంది, విచిత్రంగానే కాదు నచ్చరు కూడా మనకి, కానీ ఫ్యాక్ట్ అది. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. భౌతిక జగత్తులో మనము చేస్తున్నదంతా కూడా నిర్ణయించి ఇలాగే చెయ్యాలి అని శాసించబడి నువ్వు ఇలాగే జీవించాలి అని చెప్పి చేయిస్తున్నటువంటిది నచ్చది మాట వినరు కూడా చాలామంది. లేకిన్ మెడికల్ కాలేజీలో 5 ఏళ్ల మీ చదువు, ఏ రోజు ఎప్పుడు ఏమి చదవాలో, ఎప్పుడు ఏ ప్రాక్టికల్ ఎలా చేయాలో ముందే నిర్ణయింపబడి మీ చేత అలా చేయించబడుతుందా చేయించబడదా కదా? ఏ విద్య మీరు నేర్చుకున్నా ఒక కాలేజీ అంటూ ఉంటే అర్థం ఏంటి అంటే ఆ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ మొత్తము 1 సంవత్సరము ముందే మీరు ఏమి చదవాలో, ఏ వారం ఎంత చదవాలో, ఏ పూట ఎంత చదవాలో నిర్ణయించేస్తారు. మీరేం చేయాలి? దానికి అనుగుణ్యంగా జీవించాలి లేకపోతే చదువుకోవాలి. తప్పు ఎక్కడ జరుగుతోంది? పృథ్వీగ్రహం మీద ఉన్నటువంటి మానవ జాతి తాను ఎందుకు పుట్టినదో మర్చిపోయింది, మానవ జాతి యొక్క ఉద్దేశం ఎందుకో మర్చిపోయింది. మా గురుదేవులు ఉదాహరణ ద్వారా దీన్ని నాకు విడమర్చి చెప్పేవారు. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ లాంటి పెద్ద డ్యామ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే, ఓ 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది కనుక అక్కడ ఉన్నటువంటి ఆ డ్యామ్ లో పనిచేయవలసినటువంటి ఇంజనీర్స్, వాళ్ళ పిల్లలకి కావలసిన స్కూల్స్, వాళ్ళు ఉండటానికి కావలసినటువంటి క్వార్టర్స్ అవంతా ముందే నిర్మించేస్తారు. డ్యామ్ కంటే ముందు నిర్మించేసాక ఇంజనీర్స్ వాళ్ళు అందరూ అక్కడికి వచ్చేస్తారు, వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటూ ఉంటారు, మార్కెట్స్ ఉంటాయి అక్కడ, అక్కడే మీకు థియేటర్స్, సినిమా హాల్స్ కూడా కట్టేస్తారు. కానీ ఈ థియేటర్స్, ఈ సినిమా హాల్స్, ఈ స్కూల్స్, పిల్లలు చదువుకోవటానికి కావలసినటువంటి వసతులు, ఈ ఇంజనీర్స్ కావలసినటువంటి ఇళ్ళు అవి ఎందుకు కట్టబడ్డాయి అంటే, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాక వాళ్ళ పెళ్ళాం పిల్లలకి తిండి పెడుతూ చదువుకుంటూ చదివిస్తూ ఉండటానికి కాదు. మెయిన్ ఉద్దేశం ఏంటి? డ్యామ్ కట్టడం. అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పట్టేటటువంటి డ్యాములు కట్టి ఉన్నప్పుడే మీరు ఇలాగ ఒక నగరాన్ని నిర్మించుకుని జీవించటం మొదలు పెడతారు కదా. కానీ నగరం కట్టేసుకుని జీవించటం మొదలెట్టేసి మీరు డ్యామ్ కట్టడం మానేశారనుకోండి, ఏమవుతుంది? అది జరుగుతుంది. మానవ జన్మ పొంది ఓ విశేషమైనటువంటి లక్ష్యాన్ని మనం సాధించాలి అనేటటువంటిది మరిచిపోయి ఈ గందరంలో పడిపోయి ఇక్కడే పొలిటీషియన్స్ దెబ్బలాడేసుకుంటున్నారు. మీరు ఈ పృథ్వీగ్రహం మీద ఎందుకు వచ్చారు? పృథ్వీగ్రహం యొక్క విలక్షణత ఏమిటి? చాలా విచిత్రమైనటువంటిది పృథ్వీగ్రహం. మీరు గమనిస్తే కొంచెం ఆ సైంటిఫిక్ యాటిట్యూడ్తో కనుక, ఇంకా ఏవేవో పరికరాలు ఉన్నాయి వాళ్ళు, 50 మిలియన్ పృథ్వీగ్రహము లాంటి ఇంకొక గ్రహము కనిపించటం లే వాళ్ళకి. విచిత్రత ఏంటి అంటే, ప్రతి సైంటిస్ట్ ఏం ఒప్పుకుంటాడు అంటే, దేర్ ఆర్ మెనీ సోలార్ సిస్టమ్, కానీ ఆ సూర్యమండలాలలో మళ్లీ పృథ్వీ లాంటి గ్రహం ఉందా లేదు అని ప్రస్తుతం చెప్తుంది. విలక్షణత కలిగినటువంటి మానవుడు చేసేందే ఆహారము, నిద్ర, మైథునము, భయము, జంతువులతో పాటు మనిషికి కూడా ఆపాదించబడినటువంటి లక్షణాలు ఆహార, నిద్ర, భయ, మైథునంచ. ఈ మైథునము అనేటటువంటి భగవతత్వము అనగా శక్తి అనేది మర్చిపోయాం మనం. అంతగా మన ఆలోచనలు భ్రష్టుపట్టిపోయాయి. అతి పవిత్రమైనటువంటి ఒక కర్మకాండ ఎంత భ్రష్టుపట్టిపోయింది అంటే, దాని నుంచి పడతాడు మనకి నువ్వు భయపడే కారణం ఏమిటి? ఏహం బహుశ్యామ అనేటువంటి ఫార్ములా ఖచ్చితంగా ఆ చర్యల వల్లే మనం చేయించుకోగలుగుతున్నాం. అది ఒక దైవీ ప్రణాళికకి సంబంధించినటువంటి కార్యక్రమం. అది నువ్వు బుద్ధి భ్రష్టుపట్టింది కనుక దైవీ ప్రణాళికను మర్చిపోయి ఇంకో ప్రణాళికకి దాన్ని వర్తిస్తున్నావు, అది మన కర్మ. అది ఆహార, నిద్ర, భయ, మైథునంచ. పశువులకి మనకి సమానమే అంటాడు శాస్త్రకారుడు. ఏ శాస్త్రకారుడు? సంజీవని శాస్త్రకారుడు. సంజీవని విద్య అంటే మళ్ళీ మీరు చెప్పగలగాలి 10 మందికి, సంజీవని విద్య అంటే ఏం విద్య? ఏ విద్య ద్వారా రోగరహితమైనటువంటి, వృద్ధాప్య రహితమైనటువంటి, మృత్యురహితమైనటువంటి జీవితము జీవించగలమో అది సంజీవని విద్య. హిమాలయాలలో ఆ సంజీవిని విద్యకు తగిన వనస్పతి ఒకటి ఉన్నదని మూర్ఛపోయినటువంటి లక్ష్మణుడికి ఆ సంజీవిని యొక్క వాసన చూపిస్తేనే బతుకుతాడని మనం చదువుకున్నాం. మనం ఉన్నది నిజంగానే అటువంటి వేరు. మరి అటువంటి వేరు మరి మనకి దొరికిపోతే బాగుండు కదా? దొరికితే బాగానే ఉంటుంది, కానీ మీరు వాసన చూస్తే మీకు రిజల్ట్స్ ఏం రావు. ఎందుకు రావు అంటే, రోగగ్రస్తమైనటువంటి శరీరము జీవితాన్ని భరించలేదు. అదే అర్థం చేసుకోవాలి. చాలా స్పష్టంగా మనకి గుర్తు ఉండవలసింది ఏంటి అంటే, మన భౌతిక శరీరము రోగగ్రస్తమై ఉన్నది, మన కామనలు కోరికలు రోగగ్రస్తమై ఉన్నవి, మన ఆలోచనలు రోగగ్రస్తమై ఉన్నవి. ఈ ఫండమెంటల్ మనం కనుక గుర్తు చేసుకోగలిగి మర్చిపోకుండా ఉంటేనే ఎప్పుడైనా సంజీవని మనకి దొరికితే ఉపయోగించుకోగలం. ఓ బట్టకి రంగు వేయాలి అంటే ముందు దాన్ని ఉతికి ఆరేస్తాం, లేకపోతే దానికి రంగు అంటదు. దాని మీదే మాసిపోయి ఉంటే, చెత్తా చెదారం ఉంటే బట్ట మీద, దాని రంగు మార్చాలి అనుకుంటే మీరు రంగు మార్చలేరు. దానికి రంగు వేయాలి అంటే ఏం చేయాలి? ముందు ఉతికే ఆరేయాలి. అంచేత ముందు మన ఈ మూడు శరీరాలను కూడా ఉతికి ఆరేసుకోవాలి మనం. విద్య రైట్, ఆ విద్యని నేర్పినటువంటి ఈ గురు మహనీయులు రైట్, కానీ ఆ విద్య మీరు నేర్చుకోవాలి అంటే ముందు మీ మూడు శరీరాలు కూడా పరిపూర్ణముగా ప్రక్షాళన చెందాలి. దానికి టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది మీ ఇష్టం, అది ఎంత టైం పడుతుందో. పతంజలి యోగ సూత్రాల్లో మాత్రము చాలా విచిత్రమైనటువంటి మాట వాడాడు, అది ఈ క్షణంలోనే నువ్వు పొందవచ్చు. మళ్ళా ఎన్నో టైం, నీకు ఎన్నో సంవత్సరాల టైం అక్కర్లేదు. తీవ్ర సంవేగాన ఆసన్న అని ఆ సూత్రము, తీవ్రమైనటువంటి సంవేగము మీకు ఉంటే అది ఈ క్షణంలోనే పొందవచ్చు. రెండు వర్షపు చినుకులు పడితే రాలేము, సినిమాకి వెళ్ళగలం. చాలా చోట్ల నేను చూశాను, నేను క్లాసులు పెడితే వర్షపు చినుకులు పడతాయి చాలా. ఎందుకు? మొన్న కాకినాడలోనే ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే, నాతో వర్షపు చినుకులు పడ్డాయండి, లేకపోతే చాలా మంది వస్తుండారే అని. వేషాలు వేయకండి, నేను ఒప్పుకోను. ఇచ్చంటే ఆ వర్షంలోనే పక్కనున్న సినిమా థియేటర్కి మీరు వెళ్ళి చూడండి, అది హౌస్ఫుల్. అంటే మన మానసిక స్థితి అర్థమవుతుందా? సంజీవిని విద్య గురించి చెప్తాను అని వచ్చినటువంటి వ్యక్తికి మాట మీకు అక్కర్లేదు. ఏం కావాలి మీకు? యద్భావం, నీకు కావలసిందే లభిస్తుంది. ఫార్ములా, కావలసిందే లభిస్తుంది అన్న దానికే పతంజలి యోగ సూత్రాల్లో ఆ మాట చెప్పబడింది. తీవ్రమైనటువంటి సంవేగం ఉంటే ఈ క్షణంలోనే లభించేస్తుంది మీకు. అది ఏది లభిస్తుంది? రోగరహితమైన, వృద్ధాప్యరహితమైన, మృత్యురహితమైనటువంటి శరీరాలు లభిస్తాయి. ఎక్కడ ఆధ్యాత్మికత శరీరాలు వద్దు అని లేదు. ఎంత మనం ఆ విచిత్రమైనటువంటి ఆలోచన ధోరణికి లొంగిపోయాము అంటే, ఆత్మ తనంతట తాను ఈ ఐదు కోశాలు నిర్మించుకుంది అని శాస్త్రం చెప్తుంది. మనం నిర్మించుకోలేదు. మనకంత దమ్ముందా శరీరాలు నిర్మించుకునే దమ్ము? ఈ శరీరాలు ఏది నేర్చుకుంది, ఏది నిర్మించుకుంది? మనలో ఉన్నటువంటి జీవాత్మ అని పేరు పెట్టుకుందాం. కొన్ని పేర్లు మనం రీడిఫైన్ చేసుకుందాం. మనం ఆ మాటలు వాడుతున్నప్పుడు మన ఉద్దేశం అదే, మిగతా వాళ్ళు ఏ ఉద్దేశంతో వాడినా. మనలో ఉన్నటువంటి ఆత్మస్ఫురణ, ఆత్మ చైతన్యము, ఏదైనా దాని పేరు ఆ చేతనత్వము, తన పనుల కోసము ఈ శరీరాన్ని నిర్మించుకుంది, శరీరములను నిర్మించుకుంది. నిర్మించుకున్నది ఏది? ఆత్మ. వీడు సాధన దేనికోసం చేస్తున్నాడు? ముక్తి కోసం. నాకు అర్థం కావటం లేదు, ముక్తి ఆత్మ కోరుకుంటోందా నువ్వు కోరుకుంటున్నావో ముందు ఆలోచించుకో. మీ ఆలోచనలో స్పష్టత ఉంటే మీకే అర్థమైపోతుంది. నేనే అక్కడ జీకేం చెప్పక్కర్లే. నీకు జీవించటం చేతగాక, జీవించి సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి వాళ్ళతో కంపీట్ చేయటం చేతగాక, ఎవరో ఋషులు ముక్తి అనేటటువంటి మాటని పట్టుకుని నువ్వు ముక్తి కోరుకుంటున్నావు ఈ శరీరాల నుంచి. కానీ శరీరాలు నిర్మించుకున్నది ఎవరు? ఆత్మ. శరీరము నిర్మించుకున్నటువంటి ఆత్మ ముక్తి కోరుకోవటము ఈ శరీరాల నుంచి ఎంత ఇల్లాజికలో ఆలోచించండి. కొంచెం ఆలోచించండి, కొంచెం ధైర్యం ఉండాలి ఆలోచించడానికి. ఇన్నాళ్ళ బట్టి ఉన్న మీ ఆలోచనలను ఒక్క క్షణంలో మీరు వదిలేసుకోవచ్చు. అందుకే ఆత్మహత్య మహాపాపం అనేది. ఎందుకంటే ఏది ఈ శరీరాలను నిర్మించుకున్నదో అది నిర్ణయించుకోవాలి. శరీరంలో ఉండాలా అక్కర్లేదా అని నువ్వు కాదు నిర్ణయించుకోవాల్సింది. పాయింట్ అర్థమవుతుందా? ఇది అర్థం చేసుకోండి. ఇది బాగా మనకి అర్థమవుతే కొంచెం మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ వివేకానంద ఏమని చెప్పాడు అంటే, యోగా అనగా ఈ జీవిత కాలములోనే, యోగము అనగా ఈ జీవిత కాలములోనే కాదు, కొద్ది సంవత్సరాలలోనే కాదు, కొద్ది నెలలలోనే లక్ష్యమును చేరుకొనుట. పాపం కరెక్ట్ చేస్తున్నాడు, స్పీచ్ ఇస్తున్నాడు. అంతేత ఈ జీవితంలోనే అని చెప్పాడు. మళ్ళీ ఆయనకు అర్థమైంది, తప్పు చెప్పేశాను నేను, ఈ జీవితమే కాదు, ఇంత టైం అక్కర్లేదు, ఎంత కొన్ని సంవత్సరాలు చాలుట. మళ్ళా కాదు కాదు అన్నాడు. కొన్ని నెలలలోనే లక్ష్య సిద్ధి చేరుకునుట యోగము. ఆ యోగానికి ఈ శరీరాలు మార్గము. అందుకే నేను మొదట ఇది మొదటితోన్నప్పుడు చెప్పిన మాట గుర్తుంచుకోండి, ఒకే యోగానికి అనేక మార్గాలు, దాని గురించి చెప్తున్నాను నేను. మరి యోగం అంటే ఏం చెప్పాను? సూర్యుని యొక్క హృదయాన్ని, సూర్యుడి యొక్క కిరణాలను, వాటి యొక్క శక్తిని తెలుసుకొనుట యోగము. ఇంకో యోగము లేదు అని గుర్తుంచుకోండి. క్రిస్టియానిటీ అయినా అక్కడికే వెళ్తుంది, మహమ్మదిజం అయినా అక్కడికే వెళ్తుంది, జైనులైనా అక్కడికే వెళ్తారు, బుద్ధిస్ట్ అయినా అక్కడికే వెళ్తారు, ఏ ఇష్టిలైనా, రేపు రాబోయే ఇష్టిలైనా యోగ విద్య నేర్చుకోవాలి అంటే కచ్చినట్టు వాళ్ళు సూర్యుడి యొక్క తత్వమునే తెలుసుకోవాలి. ఆ సూర్యుడి యొక్క తత్వమును తెలుసుకొనుటకు ఉపయోగపడేటటువంటి ఫార్ములా రామ. ఆ రామ అనే శబ్దాన్ని ఉపయోగించి సూర్యతత్వాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఉండేటటువంటి రాజ్యము రామరాజ్యము. అందువల్ల ఈ రామరాజ్యము ఏ వంశీకులు అంటే సూర్యవంశీకులు. అదే అసలు సీక్వెన్స్. ఇమం వివత్సతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాభ మనురిక్ష్వా కవే బ్రవీత్. దాని తర్వాత సకాలేన మాత యోగో నిష్ట పరంతప. చివరికి సూర్యుడికి యోగానికి ఉన్న సంబంధం కూడా మర్చిపోయాం మనం. ఇప్పుడు మనం నేర్పుతున్నటువంటి ఈ క్లాసెస్ రాబోయేటటువంటి రోజులలో ఏకైక వైజ్ఞానిక క్లాసులు అవుతాయి. బంగారం కావాలన్నా సూర్యకిరణాల నుంచే తెచ్చుకుంటారు మీరు. అది సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎలా చేయాలో వాళ్ళకి తెలియటం లేదు. కానీ భోజనం మీకు సూర్యకిరణాల నుంచే లభిస్తోంది. సూర్యకిరణాలు లేకపోతే చెట్లు లేవు, చెట్లు లేకపోతే మీకు తిండి లేదు. చెట్లు అంటే నా ఉద్దేశం చెట్లని కాదు, ఈ ఆకుకూరలు కానీ ఈ పండ్లు కానీ ఇవంతా కూడా దేని నుంచి వస్తున్నాయి మీకు? అంచేత మనము తినేటటువంటి ఆహారము క్రిస్టలైజ్డ్ సోలార్ రేజ్ అనుకుంటే తప్పు కాదు. మీరు తినేటటువంటి ఆహారం ఏంటి అంటే ఘనీభవించినటువంటి సూర్యకిరణాలు. మొత్తం సైన్స్ అదే చెప్తోంది. క్లోరోఫిల్ ఏం చేస్తుంది? క్లోరోఫిల్ తెలుసు కదా, సూర్యకిరణాలను చెట్లకి కావలసినటువంటి దానిగా మారుస్తుంది. సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ లో మనం వెళ్ళొద్దు, తర్వాత వెళ్ళవలసి ఉంటుంది గ్యారంటీగా. అంచేత మనము తినేటటువంటి ఆహారము చెట్లు అవి ఎక్కడి నుంచి శక్తిని సంపాదించుకుంటున్నాయి? సూర్యుడి నుంచి సంపాదించుకుంటున్నాయి. జంతువుల్ని తింటాం మనం. జంతువులు తమ శరీరాన్ని దేంతో పోషించుకుంటున్నాయి? ఆకులు గడ్డి వాటితో. అంటే మాంసము తింటే అర్థం ఏంటి అంటే సెకండ్ హ్యాండ్ సూర్యకిరణాలు అన్నమాట. పుస్తకాలు అవి కొంటున్నప్పుడు కూడా చిన్నప్పుడు మా నాన్నగారు సెకండ్ హ్యాండ్ బుక్ ఏదైనా తెస్తే నేను విచ్చిరపారేసేవాడిని. నాకేం కావాలి అంటే ఫస్ట్ హ్యాండ్ బుక్ కావాలని. ఇప్పుడు పిల్లలు అలాగే చేస్తున్నారేమో మరి నాకు తెలీదు. మరి ఆహార విషయంలో మాత్రం సెకండ్ హ్యాండ్ ఎందుకు అని ఒక క్వశ్చన్ వేస్తున్నానంటే, ఇప్పుడు నేనేమో వెజిటేరియను, నాన్ వెజిటేరియన్ గురించి మాట్లాడటం లేదు, కానీ ఎప్పుడూ అదే మాట్లాడాల్సి వస్తుంది. అంతేత మీరు తినేటటువంటి ఆహారము సూర్యకిరణాలే, కానీ డైరెక్ట్ గా సూర్యకిరణాలు మనం తినలేము. కనుక మన శరీరం యొక్క సంరచన చెట్లు వాటిలాగా డైరెక్ట్ గా సూర్యకిరణాలను ఎనర్జీగా మార్చుకోలేవు కనుక మనం ఇంతకందరగోళం పడాల్సి వస్తుంది. కానీ ఈ గందరగోళం ఎంత పడినా మీరు తినేది సూర్యకిరణాలే అన్నది గుర్తుంచుకోండి. క్రిస్టలైజ్డ్ సూర్యకిరణాలు. ఈ సూర్యకిరణాలే నీళ్లతో కలిసినప్పుడు చేతనత్వాన్ని అభివృద్ధి చేస్తాయి అనేటటువంటి అద్భుతమైనటువంటి రహస్యాన్ని మన భారతీయ ఋషులు కనిపెట్టారు. నేడు బయోకెమిస్ట్ ఆల్మోస్ట్ అంతవరకు వచ్చి ఆగిపోతున్నారు. ఏ బయోకెమిస్ట్నైనా అడగండి, సూర్యుడు నీరు లేనిదే లైఫ్ ఉండదండి. అంతేత ప్లానెట్స్ ఆస్ట్రానమికల్గా మేము టెస్ట్ చేస్తున్నప్పుడు మేమేం చూస్తాము అంటే, సూర్యుడు ఉండనే ఉన్నాడు పాపం, వాడి దూరికి వీళ్ళు వెళ్ళరు, నీరు ఉందా లేదా అక్కడ. నీరు ఉంటే ఖచ్చితంగా అక్కడ లైఫ్ గ్రోయింగ్ టెండెన్సీ ఉంది అని మేము ఒప్పుకుంటాము. అంటే ఇప్పుడున్నటువంటి బయోకెమిస్ట్ కూడా ఎంతవరకు వచ్చారు? సూర్యకిరణాలు నీరు జీవించేటటువంటి ప్రక్రియకు తోడ్పడతాయి. మన ఋషులు వాటికి రెండు పేర్లు పెట్టారు, మిత్రావరుణులు అని పేరు పెట్టారు. మిత్ర అనేటటువంటిది మనకి మిత్రత్వంగా, అన్ని సూర్యకిరణాలు మనకి ప్లస్ పాయింట్ కాదు. సూర్యకిరణాలు వేల సంఖ్యలో ఉన్నాయి, కానీ మానవ శరీరానికి ఉపయోగపడే సూర్యకిరణాలు 7 మాత్రమే. ఆ తేడా అర్థం చేసుకోండి. మన ఋషులు చెప్పినటువంటి ఆ పాయింట్, మిత్రావరుణులు అనేటటువంటి ఈ సూర్యకిరణాలు 7 రకాలుగానే ఉంటాయి. అంటే సూర్యకిరణాలు 7 కాదు, సూర్యకిరణాలు మీరు మనం లెక్క పెట్టలేము ఎన్ని సూర్యకిరణాలు, కానీ మానవ శరీరానికి ఉపయోగపడేటటువంటి సూర్యకిరణాలు మాత్రం 7. సైన్స్ ఎంత డెప్త్కి వెళ్ళారో మన ఋషులు, మనం అది నేర్చుకోవాలి సంజీవని విద్యలో. అప్పుడు మనకు అర్థమవుతుంది మన జీవిత విధానము ఎక్కడికి వెళ్తోందో, ఎందుకు ఆ సూర్యుడు గారు నీరు గారు కలిసి ఈ శరీరాన్ని నిర్మించారో, మిత్రావరుణులు కలిసి ఈ శరీరాన్ని ఎందుకు నిర్మించారో. దేహో దేవాలయ అని ఒక కాస్ట్లీ సిడి పటేల్ గారి దగ్గర ఉంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇందాక కీర్తన మొదలెట్టినప్పుడు సాధారణంగా మనం ఏ పని చేసినా కూడా వినాయకుడి స్థవంతో మొదలెడతాం, గణపతి స్థవంతో మొదలెడతాం. ఎందుకు? మనకు ఆనవాయితీ అది. కానీ అది ఆనవాయితీ కాదు, చేసి తీరాల్సినటువంటి శారీరక ధర్మం. దానికి మన బ్రెయిన్ యొక్క 3-fold లెవెల్ ఆఫ్ స్ట్రక్చర్ అర్థం అవ్వాలి. దాని గురించి ఇవాళ వద్దు. కానీ మన శరీరాలలో బాహ్య కర్మేంద్రియాల నుంచి బ్రెయిన్లోకి వెళ్ళి ఆ జ్ఞానాన్ని ప్రాసెస్ చేసి ఏ విధమైనటువంటి చర్య తీసుకోవాలో అనేటటువంటి జ్ఞానేంద్రియాలకి అందజెప్పేటటువంటి ప్రాసెస్ ఒక భాగము మెడుల్లా అబ్లాంగేట అనేటటువంటి మన శరీరంలో ఉండేటటువంటి ఒక భాగము, దానిపైన పాన్స్ అనేటటువంటి ఒక భాగము, దానిపైన సెరిబెల్లం అనేటటువంటిది ఒక భాగము, మూడు భాగాలు ఉంటాయి. పేర్లు ఎందుకు చెప్తున్నాను అంటే మోడర్న్ సైన్స్ దాన్ని ఒప్పుకుంటోంది అని చెప్పడానికి. అంటే మన జ్ఞానేంద్రియాల నుంచి బ్రెయిన్కి వెళ్ళినటువంటి జ్ఞానము ప్రాసెస్ అయ్యి మీరు ఏ విధమైనటువంటి కర్మ చెయ్యాలి అని మన శరీరానికి సూచన ఇచ్చేటటువంటి భాగము, కళ్ళారా మీరు చూస్తే అచ్చు వినాయకుడు లాగే ఉంటుంది. మీరు చూడండి ఆ ఫోటోని, తర్వాత ఇప్పుడు తను చూపించగలిగితే ఓకే, కానీ అక్కడ మీరు చూడగానే కనిపెట్టేస్తారు ఇది వినాయకుడే అని. అంటే ఆ వినాయకుడి యొక్క బొమ్మ మీ శరీరంలో ఉన్నటువంటి ఏ భాగము జ్ఞానేంద్రియాలను స్వీకరించి మళ్ళీ దాన్ని కర్మేంద్రియాలుగా మీరు ఏ విధమైనటువంటి చర్య తీసుకోవాలో చెప్పేటటువంటి భాగము అది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. ఈ దేవతలన్నీ కూడా మన శరీరంలోని భాగాలే. 33 కోట్ల దేవతాగణాలు కూడా మన శరీరంలోని భాగాలే అని జర్మన్ సైంటిస్ట్ ఒక ఆయన ప్రూవ్ చేశాడు. భారతీయుడు ప్రూవ్ చేసి ఉంటే చాలా బాగుండేది, కానీ మనం ఒప్పుకోం కదా, బయటవాడు చెప్తే ఒప్పుకుంటాం. ఇన్నిసార్లు నేను చెప్పినా ఒక్కడ ఆ పుస్తకం గురించి ఎక్కడ దొరుకుతుంది మాస్టర్ అని అడగలేదు. ఇవాళ కూడా నా గ్యారంటీ అంటే మీలో ఎవరో కూడా 8 గంటల అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళాలి, కానీ ఈ పటేల్ గారు ఎవరు, ఆయన ఎక్కడుంటాడు, ఈ సీడీ ఎక్కడుంటుందో, ఈ బొమ్మలంతా మేము ఎక్కడ చూస్తాం. భావ దారిద్ర్యం యొక్క పరాకాష్ట అది. మీ శరీరంలోనే దేవతలున్నారు. ఒక విదేశీ వైజ్ఞానికుడు వాటిని కళ్ళారా చూపిస్తున్నాడు. మీరు కోసి చూస్తే మనము ఏ దేవత చిత్రాలను మనం పూజిస్తున్నామో ఆ దేవత అలాగే మీకు అక్కడ కనిపిస్తుంది మన శరీరంలో. చూడండి అది తర్వాత. అంటే యాక్చువల్గా రాబోయేటటువంటి క్లాసెస్లో మరి ప్రొజెక్షన్ ఎల్సీడీలు ఉంటే ఇప్పుడే తక్షణం చూపించేయచ్చు, కానీ మొదటి క్లాసులో అవంతా నేను ఒప్పుకోలేదు. మొదటే మీకు రుచి అంతా చూపించేశాను అనుకోండి, ఇంతేనా అంటారు 2వ క్లాసులో. రెడీ చేశాడు నాకు తెలుసు, తను ఫాస్ట్ కంప్యూటర్ వాళ్ళు కదా, చూపించగలిగితే అలా చూపించే. కనిపిస్తుందా చూడండి దాన్ని. ఇందాక నేను చెప్పినటువంటి మన బ్రెయిన్లో ఉన్నటువంటి మహాగణపతి ఎలా ఉంటాడు, అది మన శరీరంలోని భాగము, బ్రెయిన్లోని భాగము. అంచేత ఈ యోగులు దర్శించినటువంటి అది మీ శరీరాల్లోనే దర్శించుకుంటారు. మీరు దర్శించుకుంటే దాన్ని ఉపయోగించుకుంటారు మీరు. అంచేత ఈ దేవతలన్నీ కూడా ఎక్కడో ఉన్నటువంటివి కాదు, మీ శరీరంలో ఉన్నటువంటి శక్తులే. ఓకే సరే, నేను చెప్పుకుంటూ ఉంటాను. పాయింట్ అర్థమైంది కదా. వేద మంత్రాలు, ప్రతి వేద మంత్రము కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఒక సెల్ అని ప్రూవ్ చేశాడు ఆయన. ప్రూవ్ చేశాడు ఆయన, లిటరల్ గా చేసి చూపించాడు ఆయన. నీ కళ్ళారా మీరు చూసుకోండి అని. అగ్నిమీలే పురోహితం, యజ్ఞస్య దేవ ఋత్విజం, హోతారం రత్నధాతమం. ఇది వేదాలలోని మొదటి సూక్తంలోని మొదటి రుక్, మొదటి సూక్తము అగ్ని సూక్తము. అందులో 9 రుక్కులు ఉన్నాయి. ఆ 9 రుక్కుల్లో ఇది మొదటి రుక్కు. అగ్నిమీలే పురోహితం, యజ్ఞస్య దేవ ఋత్విజం, హోతారం రత్నధాతమం. మీ కుడి చెవి నుంచి బ్రెయిన్ నుంచి ఎడమ చెవి వరకు వెళ్ళేటటువంటి నరాల సంరచన అక్షరాల ఇలాగే ఉంటుంది. అంటే ఈ అక్షరాలను మీరు అక్కడ గమనించుకోవచ్చు మీ నరాలలో ఇలాగే ఉంటుంది. చూపించాడు అతను, మొత్తము వేద రుక్కులు అక్షరాల మీ శరీరమే. హార్ట్ ఒక వేద రుక్కు, 72,000 నరాలు ఒక వేద రుక్కు. అంటే 72,000 రుక్కులని, ఒక్కొక్క నరము ఒక్కొక్క రుక్కుతో చెప్పిన భావం అర్థమవుతుందా? అంటే ఈ ఋగ్వేదము ఇవి కూడా ఎక్కడో దేవతల్ని కాదు పూజించేది, దేహో దేవ ఆలయ ప్రొక్క, నీ శరీరమే నాయన ఈ దేవతల యొక్క ఆలయము. అది మనము తీసుకువచ్చేటటువంటి థాట్ రివల్యూషన్. దేవతామైనటువంటి శరీరం ఇలా అడుక్కు తింటేమేమిటి మీకు తెలియదు కనుక. లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒకసారి అలా పయనించి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే మరి పవర్ఫుల్ దేవతలు కదా వాళ్ళు. లక్ష్మీదేవి అంది, ఎవరిని పడితే వాడిని నేను కోటీశ్వరుని చేసేస్తానండి, చేయగలమేమో. అక్కడ దెబ్బలాటలు తప్ప ఆ రిలేషన్షిప్ అలాంటిది. సరస్వతీదేవి అందిట, నేను కూడా అనుగ్రహిస్తే తప్ప నీ అనుగ్రహం ఒకటి సరిపోదు అంది. మెత్త కోడళ్ళ మధ్య ఢిషం ఢిషం స్టార్ట్ అయిపోయింది. సరే ఆ పక్క నుంచి ఒక వ్యక్తి వెళ్తున్నాడు, అడుక్కునేవాడు వెళ్తున్నాడు. రోజల్లా అడుక్కున్నాడు, అలసిపోయాడు. ఆ రోజు వాడికి ఏమీ లభించలేదు. వాడు తిడుతున్నాడు లక్ష్మీదేవిని, వాడికేమో అంతిచ్చావు, వాళ్ళకేమో అంతిచ్చావు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కుంటే ఏమీ ఇవ్వలేదు. లక్ష్మీదేవి తెలిసింది, చూసావు నన్ను తిడుతున్నాడు, అయినా నేను అనుగ్రహించబోతున్నాను. ఇంకొక క్షణంలో వాడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు అంది. నువ్వు చేయలేవు అంది సరస్వతీదేవి. చేస్తానండి. కానీ వాడు అడుక్కుంటూ అలా వేస్తున్నాడు. ఇలా మలుపు తిరిగాక వాడు ఇల్లు వస్తుంది కొంత దూరం వెళ్ళాక. అక్కడ ఏం చేసింది ఆవిడ, నవరత్నాలు అలాగా ధారగా పోసేసింది లక్ష్మీదేవి. ఇంకేముంది, వాడు మలుపు తిరుగుతాడు, రత్నాలు కనిపిస్తాయి తీసుకుంటాడు. సరస్వతీదేవి అంది, సరే అంది. ఈ మలుపు తిరిగే ముందు వాడి బుర్రలో ఏం ఆలోచన వచ్చిందంటే, నేను కళ్ళు మూసుకుని మా ఇంటికి వెళ్ళగలనా లేదా. మలుపు తిరిగేది, కాళ్ళకి రత్నాలు తగులుతున్నాయి, మణులు తగులుతున్నాయి. వాడు దాని మీద నడుస్తున్నాడు వాడు. కానీ వీడికి ఒళ్ళు మండింది. వైజాగ్ మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు ఇంటే, పొద్దున్న నేను వెళ్తున్నప్పుడు రోడ్డు మీద రాళ్ళు పోయలేదు, ఇవాళ ఏం చేశారు ఇంత రాళ్ళు పోశారు యాదవది. అయినా నేను నా సంకల్పం వీడనాడను, నేను కళ్ళు మూసుకునే నా ఇంటికి వెళ్తాను. వెళ్ళాడు. మనము కూడా ఎంత మన గురువులు చెప్పినా మన సంకల్పాన్ని వదలము. నాకు తెలియదు నేనేం చెప్పానో, అర్థమైంది కదా. అంచేత కొంచెం మారండి, కొంచెం అవగాహన లేకపోతే ఎన్ని లెక్చర్స్ వేస్తే. ఆ క్రాంతి అనేది ఎందుకు? యూ షుడ్ రివల్యూషనైజ్ యువర్ లైఫ్. మన శరీరంలోనే ఈ దేవతలన్నీ ఉన్నాయని ఆయన ప్రూవ్ చేశాడు. ఆయన ప్రూవ్ చేయటమే కాదు, వేదములో ఏ సూక్తము ఏ అంగానికి వర్తిస్తుందో కూడా చెప్పాడు. కనిపిస్తుందో మీకు చూసుకోండి. అది ఆ సీడీ అవైలబులా ఉంటే తీసుకోండి అది, కానీ ముందు చూసుకోండి అది. వినాయకుడిదేనా? ఓకే, చూపించం, వాళ్ళకి చూపించు, నేను చూసిందేగా. వైర్ వైర్ కనిపిస్తోందా అందరికీ? లైట్ తగ్గిస్తే కనిపిస్తుందా? తర్వాత చూడండి, తర్వాత చూడండి క్లాస్ అయ్యాక. ఓకే, ముందు అది ఉంది అని అర్థమైంది కదా. మొత్తము మన శరీరము వేదాల నిర్మితము. రమణ మహర్షి గురించి నేను చాలా చెప్తాను నేను మీకు. తర్వాత తర్వాత మనము చాలా నేర్చుకోబోతున్నాం మనం ఈ క్లాసెస్లో. మొత్తము సంజీవని విద్య మనం నేర్చుకోబోతున్నాం కలిసి. ఈ విద్య, ఈ వేద విద్య మనం నేర్చుకోబోతున్నాం. ఈ రమణ మహర్షి ఎవరో కనిపెట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన్ని నాయన అని పిలుస్తారు. రమణ మహర్షి యొక్క అనుయాయులు ఆయన కావ్యకంఠ గణపతి ముని అని మిగతా వాళ్ళు పిలుస్తారు. గణపతి తమాషాగా, గణపతి అది వస్తే ఆయన గణపతి గారు వచ్చారు, ఆయన గణపతి సాధన. అఖండ మండలాకారం అనేది ఇదేనేమో. ఏం జరిగింది, ఆయన ఒక ఊళ్ళో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి కారులో వెళ్తూ యాక్సిడెంట్ అయింది, చేయి విరిగింది. డాక్టర్లు లేరు, కట్టు కట్టాలి. ఏదో ఆర్ఎంపీ డాక్టర్ ఎవడో అక్కడ ఉంటే వాడు ఏదో కట్టేస్తానండి, నాకు చేత కాదు, మీరు వెళ్ళి కాస్త చూడండి అని. ఈయన అక్కడ లేడు, కావ్య కంటే గణపతి ఉంది, యాక్సిడెంట్ సైట్లో ఎక్కడో ఉన్నాడు, కాస్త దగ్గరలోనే కానీ ఇంకో చోట ఉన్నాడు. సరే అబ్బాయిని తీసుకురండి అన్నాడు. వేదాలలోని ఒక సూక్తం చదివాడు ఆయన. ఆ సూక్తము పూర్తి అయిపోయే లోపల ఎముక అతుక్కుపోయింది. ఈ మధ్య ఎప్పుడే ఈయన రమణ మహర్షి ఎప్పుడు వాడు? సత్యయుగం వాడా, శ్వేతాయుగం వాడా? ఈ యుగం వాడేగా 1951లో పోయాడు ఆయన, 55లోను. ఆయన శిష్యుడు, ఆయన తర్వాత కూడా ఉన్నట్టున్నాడు. వేద సూక్తాలలో ఆ శక్తి ఉన్నది అతికించి చూపించాడు. అస్త్ర విద్యను బయటకు తీశాడు ఆయన. అస్త్ర విద్య అంటే వేదాలలో ఉన్నటువంటి సూక్తాలను ఉపయోగించుకుని భౌతికమైనటువంటి పరిమాణాలు తీసుకురావు. మరి మాకు లభిస్తుందా మాస్టారు? మీరు నేర్చుకుంటే డాక్టర్ అవ్వగలరు కదా, మీరు నేర్చుకోదలుచుకుంటే ఇంజనీర్ అవ్వగలరు కదా. ఇది నేర్చుకుంటే అవ్వగలరు, కానీ ఇది ఇంకా ఈజీగా అవ్వగలరు. ఇంకే అంటే ఇది మీ హక్కు కనుక, మీ శరీరాలన్నీ వేద మంత్రాలతో నిర్మితమై ఉన్నాయి కనుక. గొప్ప గొప్ప ఈ విషయాలను గురువులు అందజేస్తున్నా ఎందుకో అవి మరుగున పడిపోతున్నాయి. చాలాసార్లు చెప్పాను నేను, ఇది మరుగున పడిపోతున్నాయి. ఒక నెల రోజుల కిందటో 2 నెలల కిందటో ఈ గురువులందరూ కలిసి నన్ను వాయిన్ చేశారు. నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పటం లేదు మా వాళ్ళకి, మేము ఇన్ని పుస్తకాలు రాసాము, అన్ని చెప్పాము, ఇవంతా నువ్వు చదువును చదువుకు అని చెప్తున్నావు తప్ప నేర్చుకునే వాళ్ళకి నేను నేర్పుతాను అని నువ్వు అంటలేదు. అంటాను అన్నాను, అంటున్నాను ఇప్పుడు. అది తేడా. చాలామంది ఆ మార్పుని గమనించుకోండి. చాలా ఏళ్ళ బట్టి మీరు నాతో ఉన్నారు, నేను ఇవంతా మీకు చెప్తూనే వచ్చాను, ఇదేం కొత్తగా చెప్పలేను నేను. కానీ ఈసారి ఇద్దరితో వదిలిపెట్టదలుచుకోలేదు నేను, మళ్ళీ మళ్ళీ వచ్చి ఈ విద్యను నేర్పుతాను. ఇది ఒకరోజు 2 రోజుల్లో రాదు అని అర్థమైపోయింది కదా. కానీ తీవ్ర సంవేగానా మాసన్న, కానీ తీవ్రమైనటువంటి సంవేగం ఉంటే మాత్రము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహ వృష్టి మీరు నిరంతరం పొందవచ్చు. అంతేత ఇవాళ ఆ సాధన నేర్పుతాను నేను మీకు. ఇదంతా మీరు చదివినా చదువుకోకపోయినా, నేర్చుకున్నా నేర్చుకోకపోయినా, ఎలక్ట్రిసిటీ దాని వెనకాతలు ఉన్నటువంటి సైన్స్, ఏ సైంటిస్టులు ఎప్పుడు ఏం కనిపెట్టారు, రెసిస్టెన్స్ అంటే ఏంటి, కెపాసిటర్ అంటే ఏంటి, యాంపియరేజ్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏమిటి తెలియకపోయినా స్విచ్ వేసుకుంటే లైట్ వచ్చేస్తుంది. తెలిస్తే అందులో ఉన్నటువంటి కిటికీలు మీరు ఇంకొకళ్ళకి చెప్పగలరు. తెలియకపోతే ఆ శక్తిని మీరు స్వయముగా మాత్రము చాలా సులభంగా ఉపయోగించుకోగలరు. అంతేత ఇవాళ ఆ సాధన నేర్చుకుందాం మనం. పొద్దున్న మీకు ఓంకార సాధన చెప్పాను, 21 సార్లు చేసుకోండి అని చెప్పాను కదా, అది వదలకండి. అది ఇంకా మీకు లైఫ్ లాంగ్ మీకు ప్రాసెస్ అది. దాని వెనకాతల ఎందుకు 21 సార్లే చేసుకోవాలో ఏమిటో మీరు కనుక కాస్త కరెక్ట్గా ప్లాన్ వేసుకుని గురు సీతారాం క్లాసులు మీరు పెట్టుకుంటూ నేర్చుకోండి. నేను చెప్పేది మీకు ఇన్స్పిరేషన్ ఇస్తే, ఊపి ఇస్తే చాలు, కానీ నేర్చుకోవాలి మీరు. మళ్ళీ మళ్ళీ నేను వస్తానని చెప్తున్నాను నేను మీకు, కానీ మీరు కాస్త పద్ధతిగా నేర్చుకుని ఒక సంస్థగా ఎదగండి. ఓ ఇంజనీరింగ్ సంస్థలాగా, ఒక మెడికల్ సంస్థలాగా ఈ నూతన విద్యా విధానం యొక్క సంస్థ లేవాలి. ఇంతకంటే గొప్ప విద్య లేదు అని మీకు అర్థమైపోతుంది కదా. మరి మీరు చేసుకోలేకపోతే, ఇందాక నేను చెప్పానే సరస్వతీదేవిని గుర్తుంచుకోండి. ఏం చేస్తుంది ఆవిడ? మీకు విశేషమైన సంకల్పం కలగజేస్తుంది. ఇలా చెప్తూ ఉంటారులే, అబ్బో మేము చేస్తామని. అబ్బో మీరు చేసుకోండి, నేనేం కాదన్ను, కానీ అబ్బో అనకుండా మీరు చేసుకోదలుచుకుంటే త్వరపడండి. ఓ పద్ధతిగా ఆర్గనైజ్ కండి. ఇక్కడ భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి ఈ సాధనలో. ఏ సాధన నేను చెప్పబోతున్నాను? ఈ గురువులందరూ కలిసి వారి జీవితాన్ని ఏ సాధన ఉపయోగించుకుని అంత గొప్పవాళ్ళు అయ్యారో ఆ సాధన నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇందులో మీరు నేను చెప్పాక వాళ్ళ జీవిత చరిత్రలు చదివితే మీకు అర్థమైపోతుంది నేను చెప్పిన సాధనే వాళ్ళు చేశారు అని. వాళ్లే కాదు, రేపు మీరు గురువులైనా ఈ సాధన వల్లే అవుతారు. రాబోయేటటువంటి తరంలో వచ్చేటటువంటి గురువులు కూడా ఈ సాధన వల్లే గురువులు అవుతారు. ఇంతకీ గురువులందరూ ఏ శక్తిని ఉపయోగించుకుంటున్నారు? మిత్రావరుణుల శక్తి ఉపయోగించుకుంటున్నారు అని గుర్తుంచుకోండి. తర్వాత దాని యొక్క సైన్స్ విజ్ఞానము నేను చెప్తాను నేను మీకు. మిత్ర వరుణ, ఈ మిత్రావరుణుల శక్తికి ప్రతీకలుగా మనము దీపము, కలశ స్థాపనలు, నీళ్లు పెట్టుకుంటాం సాధనప్పుడు. అంతేత మీకు తెలిసినా తెలియకపోయినా మీరు చేస్తున్నది అదే. కానీ తెలియకపోవటం వల్ల జరుగుతున్న తప్పు ఏంటి అంటే, చాలా మంది కలశం పెట్టుకోకపోతే ఏం మార్చారు, మేము మానసికంగా చేసేస్తామండి. అసలు మీరు ఏంటి అసలు చెప్తున్నారు ఈ కర్మకాండలవి ఏంటి, వాట్ నాన్ సెన్స్. ఒక వ్యక్తి అడిగాడు నన్ను చాలా స్పష్టంగా, నా ఆశ్రమానికి వచ్చి అహంకారంతో నేను చెప్పటంలే అంటే, వాడు తన జ్ఞానం మీద వాడికి ఎంత దమ్ముందంటే, మాస్టరు మీరు ఈ కర్మకాండలన్నీ చెప్తున్నారు మనుషులకి, ధ్యానం ఒకటే చాలు కదా, ధ్యానం చేయగలిగే వాడికి అది ఒకటే చాలు నాయన అన్నాను. మేము చేస్తున్నామండి ధ్యానం అన్నా. మళ్ళీ చెప్పు నాయన నువ్వేం చేస్తున్నావు. ధ్యానం చేస్తున్నానండి అన్నా. ధ్యానం చేసేది కాదు నాయన, ధ్యానం ఒక స్థితి, ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. అంటే నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటేనే నాకు అర్థమైపోయింది నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో. మరి అనవసరంగా నువ్వు నన్ను కంగారు పెట్టబాక అన్నా. అర్థమైందా? ధ్యానము చేసేవాళ్ళు ఎవరు ధ్యాన స్థితిలో లేరు. ధ్యానము చేస్తే నువ్వు ధ్యాన స్థితికి వెళ్ళవు, ధ్యాన స్థితికి వెళ్తే నువ్వు ధ్యానం చేయవు. పెద్ద గొడవ అది, కాంట్రడిక్షన్ అది. నిద్రపోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. సరే ఎంత మీ ఊహించుకోండి, నేను ఏం ఊహలు నేను చెప్పటానికి, నీకేం ఊహలు చేత కాకపోతే కదా అద్భుతమైనటువంటి పరిస్థితులన్నీ వచ్చేసాయి నిద్రపోవటానికి. మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు, ఈ లోపల ఎవడో వచ్చి ఏమయ్యా నువ్వు నిద్రపోతున్నావా అని అడిగాడు. అవును నిద్రపోతున్నాను అన్నాడు. నిద్రపోతున్నాడా మెలకుగా ఉన్నాడా? ఈ ధ్యానం అలా ఉంటుంది, నీకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి చుట్టుపక్కల ఏం జరుగుతుందో. ధ్యానం చేసేస్తూ ఉంటాడు, చెయ్యండి అభ్యంతరం లేదు. పడుకోవటానికి కూడా చుట్టుపక్కల అన్నీ జరుగుతున్నప్పుడు జరిగేవి చూస్తూనే పడుకుంటాం మనం. కానీ ఎప్పుడైతే ఏ క్షణంలో నువ్వు నిద్రలోకి వెళ్తావే, ఇంకా ఆ క్షణంలో ఇవేం తెలియవు మీకు. మీరు హంసతూలిక తల్పం పైన ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా నిద్రలోకి వెళ్ళాక మాత్రము, షేక్స్పియర్ అనుకుంటా ఒక మాట అంటాడు, నిద్రాస్థితిలో మాత్రము బెగ్గర్ థింగ్ ఒకటే, అడుక్కునేవాడి నిద్రాస్థితి, రాజు యొక్క నిద్రాస్థితి ఒకటే. అక్కడేం తేడాలు లేవు. తేడాలు ఎక్కడున్నాయంటే ఈ బయట ఉన్నాయంటాడు. నాకు సానిట్ గుర్తు రావటం లేదు షేక్స్పియర్ది. మీకు ఎవరికైనా గుర్తుంటే కాస్త కలెక్ట్ చేసుకోండి, మనకు ఉపయోగపడతాయి ఇవంతా కూడా. ఉందా అన్నమయ్య తెలుగువాడు నేను ఒప్పుకోను, విదేశీయుడు చెప్తేనే ఒప్పుకుంటాను. ఖచ్చితంగా ఆ కీర్తన పాడండి ఈసారి వచ్చినప్పుడు, మీకు గుర్తుంటే క్లాస్ అయిపోగానే పాడండి. మరి రేపు ఆ కీర్తన పాడి బాబు సురేష్ తన మీ అన్న పేరేంటి, సురేష్గా విజయ్, ఓకే అది రేపు ఆ కీర్తన పాడండి అమ్మా. అంటే ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్. ఇంచేత ఈ నిద్రాస్థితిలో వెళ్ళటం ఎలాగో ధ్యాన స్థితిలో వెళ్ళటానికి చేసే ప్రయత్నం రెండు ఒకేలాగుంటాయి. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నిద్రాస్థితికి నువ్వు వెళ్లే ప్రయత్నము, ధ్యాన స్థితికి నువ్వు వెళ్లే ప్రయత్నము ఒకటే. ఏంటి తేడా అంటే, మెలకుగా ఉండి బాహ్య జగత్తును తెలియకుండా నిద్రపోగలిగితే సమాధి, లేకపోతే ధ్యానము. బాహ్య జగత్తును మర్చిపోతే నిద్ర, అంతే తేడా. సరే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు. అంచేత మన యొక్క ఈ సాధనలో భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు మనం ఉపయోగించుకుంటాం. ఇంకోటి మీరు చాలా గుర్తుంచుకోండి, భగవద్గీతని భ్రష్టు పట్టించినటువంటి వాళ్ళు భారతీయులే. కొంచెం మనం చేసిన తప్పు మనం తెలుసుకుందాం. భగవద్గీత చదివినటువంటి వాడు ఏమవ్వాలి? యుద్ధ రంగంలోకి తక్షణం దిగాలి. కానీ భగవద్గీత ఎవరు చదువుతున్నారు ఇప్పుడు? భగవద్గీతని కనుక మనం స్పష్టంగా చదివితే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, భగవద్గీతని కనుక చదవవలసిన విధానంగా మీరు చదవగలిగితే ఒక సంవత్సరం లోపల మొత్తము పృథ్వీ మహాభారతంగా మారుతుంది, గ్యారంటీ. అది చదవలసిన విధానంలో చదవాలి. దానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళను మీరు భగవద్గీత మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ఈ సాధన అంతా కూడా నేను వచ్చినప్పుడల్లా దాని మీద కూడా చెప్తూ ఉంటాను. ఇదే జనరల్ క్లాస్. దీని తర్వాత క్లాసులు బైఫర్కేట్ అయిపోతాయి. అందులో భగవద్గీత క్లాసెస్, మహాభారత నిర్మాణానికి మేము అర్జునుడు వలె పాటుపడతాము. ఎవరిలాగా పాటుపడతాం అంటే శవాలను చంపి పేరు తెచ్చుకుంటాము అనుకునేవాడు అర్జునుడు అని కూడా గుర్తుంచుకోండి. అంటే మిమ్మల్ని తిట్టటంలే నేను. ఎందుకు చెప్తున్నానంటే మీరేదో పాటుపడతాము అంటే ఏంటిట మీరు పాటుపడేది? శవాల్ని చంపటం కూడా ఓ పాటుపడతామా? అంచేత పాటుపడతాం మేము దానికి చాలా కష్టపడతాము అని అనండి. కానీ మీరేం కష్టపడరు. ఏం చేస్తారు మీరు? చచ్చిపోయిన వాళ్ళని చంపేసి పేరు తెచ్చుకుంటారు. మరి అది కూడా చేయలేకపోతే జయం సరస్వతీదేవి. ఇంకా నేనేం చేయలేను, ఆ సరస్వతీదేవి మిమ్మల్ని రక్షించుగాక. ఈ యోగ విద్య సూర్యకిరణ విద్య, సూర్యుడు నీటిని కలిపేటటువంటి విద్య, మిత్రావరుణ విద్య, అది వీళ్ళందరూ సాధన చేసినది. ఆ సాధన చాలా కష్టం కాదు. సాధన స్థితికి వెళ్ళటానికి మీరు చేయవలసినటువంటి ప్రయత్నం కొంచెం కష్టం. ఏంటి అక్కడ కష్టం అంటే ఏమీ చేయకుండా ఉండటం నేర్చుకోవాలి మీరు, అది కష్టం. సమస్య అదే. మీరు సాధన అంటే ఏదో చెయ్యాలని కదా మీ ఉద్దేశం. పెద్ద గందరగోళం ఏంటి అంటే మీరు చేసేది ఏమీ లేదు అని మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పాక. మరి అంత సింపుల్ అవుతే మేము చేయలేమా మాస్టారు? చేయగలరమ్మా, చేయగలరు కదా. నేను చెప్పేది ఇదంతా ముందే చెప్పేస్తున్నా నా సీక్రెట్. ప్రతిరోజు ఇది చేసుకోండి, 21 ఓంకారాలు చేసుకోవాలి మీరు. ఈ నూతన మానవ జాతి నిర్మాణానికి, ఈ నూతన సమాజ నిర్మాణానికి, ఈ గురువుల ప్రణాళికలో భాగస్వాములుగా జీవించటానికి, మీరే గురువులుగా మారిపోవటానికి కొన్ని నెలలు చాలు అన్నాడు వివేకానంద. మరి అటువంటి వ్యక్తి కొన్ని నెలలు కనుక మీ డైలీ టైంలో ఒక 3-4 గంటలు మీరు పక్కన పెట్టగలిగితే చాలా చమత్కారాలు మీ జీవితాల్లో జరుగుతాయి. మొదటి శ్లోకం గుర్తుంచుకోండి, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యచ్చ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం శాధిమాంతాం ప్రపన్నం. ఈ మానసిక స్థితి రావాలి. ఏ మానసిక స్థితి రావాలి? కార్పణ్య దోషోపహత స్వభావ, నేను పిరికివాడిని. కార్పణ్యత అంటే పిరికితనం. నేను పిరికివాడిని. మీరు చెప్తున్నారు గురువులు అన్నీ వదిలేసి వచ్చేయండి, మీరు చెట్టు కింద నుంచోండి, మీకు కావలసినవన్నీ వస్తాయి. నేను చెయ్యను. ఎందుకు చేయను? కార్పణ్య దోషోపహత స్వభావ, ఆ దోషం ఉంది నాకు. నేనేం చేసేది? నా స్వభావం అది. బి ఆనెస్ట్. అది మనం పిరికి వాళ్ళని చేయలేము. ఓకే, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత. ఈ ధర్మం అంటే ఏం చేయాలి, ఎలా ఏం ఆచరించాలి? మరి ఎలా ఆచరించాలి అనేది ఒకడు ఒకలాగా చెప్తున్నాడు, ఒకడు ఒకలాగా చెప్తున్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, కర్మకాండ అంతా వద్దండి, ధ్యానం చేస్తే చాలు అని చెప్పే ఒక సంస్థ ఉన్నది. ఇంకోటేంటి, కర్మకాండే చేయండి అసలు, ధ్యానం వద్దు అని చెప్పే సంస్థ ఉన్నది. ధర్మ సమ్మూఢ చేత, మామూలు మూఢుని కాదు నేను, సమ్మూఢుని అన్నాడు వాడు. హిప్నోటైజ్ అయిపోయాను అన్నాడు అర్జునుడు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత యచ్చ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే నువ్వు నాకు ఏది మంచిదో నిశ్చితముగా ఇది మంచిది అని చెప్పి మరీ చెప్పు. అంటే ఏంటి, నువ్వు ఇచ్చేటప్పుడు గ్యారంటీ కార్డు కూడా ఇయ్యి అన్నాడు అర్జునుడు. నిశ్చితం బ్రూహితమే, నేను చెప్పాను చేసుకుందాము అంటే నేను ఒప్పుకోను, దాంతోపాటు ఏం ఆడాలన్నాడు, గ్యారంటీ కార్డు చేస్తే గ్యారంటీగా ఈ రిజల్ట్ వస్తుంది. నిశ్చితం బ్రూహితమే శిష్య స్నేహం సాధిమాంతాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి. ఈ శిష్యుడు అనేటటువంటి మాట కాస్త జాగ్రత్తగా మీరు వాడండి. శిష్యుడు అంటే ఇంకా మీ ఆలోచన ఉండకూడదు, గురువు చెప్పింది మాత్రమే చేయాలి. ఇది ఆధ్యాత్మిక విద్యలోనే కాదు, ఏ విద్యలో ఇంజనీరింగ్ నేర్చుకోవాలన్నా గురువు చెప్పింది చేయాలి నువ్వు, కెమిస్ట్రీ నేర్చుకోవాలన్నా గురువు చెప్పింది చేయాలి నువ్వు. ఇలాగే ఎందుకు చేయాలి అన్నావు అనుకో, ఇంకా రాదు సబ్జెక్ట్. కానీ నాకు చాలా మంది కామన్ సెన్స్ అనే మాట నేను వాడుతూ ఉంటాను చాలాసార్లు. ఈ కామన్ సెన్స్తో నన్ను మా శిష్యులు మోసం చేసేస్తూ ఉంటారు. మీరేగా చెప్పారు మాస్టర్ కామన్ సెన్స్ అంటే, నేను వాళ్ళకి ఇంతవరకు ఎప్పుడు ఈ కామన్ సెన్స్ గురించి ఏం చెప్పలేదు. నేను బ్లావిట్స్కి అంది ఒక మాట, ద మోస్ట్ అన్కామన్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ కామన్ సెన్స్. బ్లావిట్స్కి శిఖర్ డాక్టర్లో ఏం చెప్తుంది అంటే, కామన్ సెన్స్ అంటే అందరికీ ఉందనుకుంటారు, ఇట్ ఈజ్ అన్కామన్ అండి. అన్కామన్ అంటే తెలుసు కదా, అందరికీ ఉండదండి. ద మోస్ట్ అన్కామన్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ కామన్ సెన్స్. అది పాపం మా ఇవాళ వింటున్నారు వాళ్ళు, ఇంతవరకు వాళ్ళకి చెప్పలేదు. నేను ఎందుకు చెప్పాను అంటే, శిష్య స్నేహం సాధిమాంతాం ప్రపంచం, ఇంకా నీకు ఏది మంచిదో నువ్వు నిర్ణయించుకోగలిగినప్పుడు గురువుని అడగాల్సిన పనిలే. గురువు చెప్పాక హాస్యంగా చెప్పినా చేసేయాలి. అప్పుడు మిమ్మల్ని చూసి గురువు బేజారెచ్చిపోతాడు, బాబోయ్ వీడితో ఏం చెప్పినా ప్రమాదమే, జాగ్రత్తగా చెప్పాలి అని. లేకపోతే తప్పించుకోదలుచుకున్న గురువు ఏం చెప్తాడంటే, యూజ్ యువర్ కామన్ సెన్స్. అంటే గురువు ఏం చేశాడు, నో గ్యారంటీ కార్డు, ఎత్ శ్రేయస్య నిశ్చితం బ్రూహితన్మే. ఆ నిశ్చితం అనేటటువంటి పదానికి ఎప్పుడు అది నిశ్చితం అంటే, నువ్వు చెప్పింది చేస్తే, చెప్పింది చేయకపోతే ఇంకా గ్యారంటీ ఏమి ఇస్తాడు గురు. ఇదేమో శిష్యుడు వైపు నుంచి రావాల్సినటువంటి మాట. తర్వాత శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. గురువు ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏంటి, గ్యారంటీ సాయి ఆ మాటనే ఇంకోలా చెప్పాడు, నీ దృష్టి నా వైపే ఉంటే నేను నిన్నే చూస్తూ ఉంటాను. అనన్యాశ్చింత అంటే అది, ఇది శిరిడి సాయికి నేర్చుకోవటానికి 12 పట్టింది అని చెప్పాడు ఆయన. నేను నిరంతరం నా గురువుని చూస్తూనే ఉన్నాను అంటే, గురువుని కథలు నివ్వకుండా చేతులు కాళ్ళు కట్టేసి ఈయనేమో కూర్చొని, కదలగండి గురువు గారు, నేను మిమ్మల్నే చూస్తూ ఉంటా, చచ్చాడా గురువు. నేను చాలాసార్లు బెంగ పెట్టేసుకుంటా 14 వస్తుందంటే, ఎందుకో తెలుసా, వీళ్ళు పాద పూజలు మొదలెడతారు, మొదలెడతాం వాళ్ళ ఏకంగా సహస్రనామ పాద పూజకు వెళ్ళిపోయి నన్ను కూర్చోబెట్టేస్తారు. కూర్చోబెట్టాక ఏం చేస్తారు, వాళ్ళు ఒక నామం చదివి దండం పెట్టి వెళ్ళిపోతారు, అక్కడ టీ తాగుతూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. నా గతి ఏంటి, నా పరిస్థితి ఏంటయ్యా, భలే శిష్యులు దొరికారు, సరే చూద్దాం ఈ శిష్యుని ఏం చేస్తాను నేను, వచ్చారు కదా. భావం అర్థమవుతుందా, అనన్యచింత అంటే గురువు శరీరానికి పూజ చేయటం కాదు, గురువు చెప్పిన జీవిత విధాన ప్రకారం నేను జీవిస్తున్నానా లేదా అని గమనించుకోండి. అది అనన్యాశ్చింత ఎంతో మా ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. ఇక్కడ జాగ్రత్తగా ఈ గురువు అనేటటువంటి పదాన్ని అర్థం చేసుకోండి. మీరు మొత్తము ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి రహస్యం అది ఒక్కటే, బాహ్య జగత్తులో భౌతిక శరీరధారి అయిన గురువు గురువు కాదు. ఎవడు గురువు? మీ అంతరాత్మ, మీలోన ఉన్నటువంటి వాడు గురువు. వాణ్ణి పట్టుకోవటానికి బయట ఉన్నటువంటి గురువు ఉపయోగపడతాడు. కానీ బయట ఉన్నటువంటి గురువునే గురువు అనుకుంటే నువ్వు ఎప్పటికీ లోపలికి వెళ్ళలేవు. లోపలికి వెళ్ళకపోతే అసలు ఆధ్యాత్మికత లేదు. కానీ లోపలున్నటువంటి గురువు యొక్క భాష నేర్పటానికి బయట ఉన్నటువంటి గురువు ఉపయోగపడతాడు. అలాంటి గురువు మీకు దొరికితే అదృష్టవంతులే. ఈ కాలంలో అలాంటి గురువు లేరు. మరేం చేయాలి అలాంటప్పుడు? అంటే లోపల ఉన్నటువంటి గురువు అంత చేత కానివాడా? చాలా చేత వచ్చు. ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటాడు, దాన్నే మౌన వ్యాఖ్య. ప్రకటిత పరబ్రహ్మతత్వం ఆ సైలెన్స్ లో, ఆ ఇన్నర్ సైలెన్స్ లో ఈ ఆవేదన కణం మీరు పెట్టుకోగలిగితే, కళ్ళు మూసుకుని 21 ఓంకారాలు చేసుకున్న తర్వాత ఆర్తితో ఈ శ్లోకం చదవండి. కార్పణ్య దోషోపత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం జాతిమాంతాం ప్రపన్నం. బ్రూహి అంటే చెప్పు అని అర్థం. ఇట్ స్పీక్స్, మాట్లాడతాడు. దాన్నే మేడం బ్లావెట్స్కి వాయిస్ ఆఫ్ సైలెన్స్ అండి, మౌనం యొక్క వాణి. పేర్లు రకరకాలుగా పెట్టారు. లహరి మాసే దాన్ని కూటస్థ చైతన్యము అన్నాడు. గురుదేవులు దాన్ని ఋతుంభరా ప్రజ్ఞ అన్నారు. అరవిందో దాన్ని సుప్రా మెంటల్ డిసెంట్ అన్నాడు. పేర్లు మార్చటంతో గందరగోళం పడుతున్నారు. బాహ్య జగత్తులో సూర్యుడు ప్రపంచానికి ఎలా వెలుతురిస్తున్నాడు, మీ జీవితాలకి ఆ అంతర్గత సూర్యుడు వెలుతురిస్తున్నాడు. మీ శరీరానికి కాదు, శరీరానికి కూడా. తేడా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను నేను. ఆ వెలుతురు, ఆ లోపల ఉన్నటువంటి ఆత్మసూర్యుడు ఉన్నాడే, బాహ్య జగత్తులో సూర్యుడు ఏ విధంగా అవుతే ఆ చేతనత్వాన్ని, ఆలోచన విధానాన్ని ఇస్తున్నాడో చాలా మందికి తెలియదు. మన ఆలోచనలన్నీ కూడా సూర్యుడి మీద ఆధారపడి ఉన్నాయి అని. సన్స్పాట్స్ అని ఓ 11-year సైకిల్ ఒకటి వస్తుంది సూర్యుడిలో. వెబ్సైట్ ఉంది ఒకటి సన్స్పాట్స్ మీద. మీకు నాకు తెలియదు, ఎవడైనా తీసి ఆ ప్రింట్అవుట్ తీస్తాడేమో చూసుకోండి. మీరేం ఆలోచించరు, ఆలోచించేది సూర్యుడు. నువ్వేమనుకుంటావు అంటే నువ్వు ఆలోచిస్తున్నావు అని. ఒకసారి మా గురువు గారు అన్నారట, మైక్ ఆయన దగ్గరికి వచ్చి చెప్పిందిట, శ్రీరామ్ శర్మ ఆచార్యతో, చూసావా నేను మాట్లాడుతూ ఉంటే ఎంతమంది వింటున్నారు అని. శ్రీరామ్ శర్మ ఆచార్య ఎవరో తెలుసా? మా గురువు గారు. లక్షలాది మంది వచ్చేవారు ఆయన మాట్లాడుతుంటే. ఆయనతో మైక్ చెప్పిందిట, శ్రీరామ్ శర్మ ఆచార్య నీకు తెలుసా నేను మాట్లాడుతుంటే ఇన్ని లక్షల మంది వచ్చి వింటున్నారని. ఎందుకు చెప్తున్నాను అర్థమైంది కదా. అసలు మన ఆలోచనలు అన్నీ కూడా సూర్యుడు చంద్రుడు అగ్నితో ప్రేరేపితం అవుతాయి. ఆలోచనలు సూర్యుడితో, కోరికలు చంద్రుడితో, భౌతిక కర్మలు అగ్నితో ప్రేరితమవుతాయి. ఆదిత్య సూర్య చంద్ర అగ్ని లోచన లలితాదేవి యొక్క నామంలో ఈ నామం వస్తుంది మీకు. అంటే మీ ఆలోచనలు ప్రేరేపించేది సూర్యుడు, మీ కోరికలను ప్రేరేపించేది చంద్రుడు. ఈ సూర్యుడు యొక్క ఆలోచనలను, చంద్రుడు యొక్క కోరికలను ఈ భౌతిక శరీరం ద్వారా ప్రకటీకరించగలిగేది అగ్ని. ఈ మూడు మర్చిపోయాం మళ్ళా మనం. నీ ఆలోచనలు, సొంతమైన ఆలోచనలు నువ్వు ఆలోచించలేవు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి అది. యూ కెన్ నెవర్ హ్యావ్ యువర్ ఓన్ ఇండివిజువల్ థాట్స్. సూర్యుడు ఉన్నంత వరకే నువ్వు ఆలోచించగలవు. కానీ సూర్యుడు కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఉంటాడు, సో నో ప్రాబ్లం, మీరు ఆలోచించగలరు. కానీ మీ ఆలోచనలన్నీ మీరు అనుకునే ప్రమాదం చేయకండి. మా మైక్ అనుకున్నట్టు మైక్ లెక్చర్ ఇచ్చేస్తే ఇంతమంది లెక్చర్ నా వింటున్నారు అని ఆనందించేసింది. కానీ వెనకాతల ఉన్న చైతన్యత ఉన్నది. మీ ఆలోచనలన్నిటికీ ఈనాడు ఈ క్లాసులు జరగటానికి కూడా కారణం ఆ సూర్యుడి యొక్క శక్తే. తర్వాత తర్వాత మీకు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. అంచేత మీరు 21 ఓంకారాలు చేసుకున్న తర్వాత కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధిమాంతాం ప్రపన్నం. శ్లోకం చదివి ఊరుకోకండి, ఆ ఆర్తి తెచ్చుకోండి. మీరు ఆ ఆర్తి రిజల్ట్ ఇస్తుంది మీకు. ఆ ఆర్తి లేనిదే రిజల్ట్ రాదు. ఆ ఏడిపోయాడో అండి, నేను పిలుస్తున్నాను నువ్వు పలకటం లేదు, నేను ఒకసారి పిలిచాను నువ్వు రాలేదంటే నువ్వు అలగకు, అలుగుతే నువ్వే నష్టపోయేది. ఆయన వచ్చేంత వరకు రోజు పిలవండి. ఎంతసేపు భలే ప్రశ్న ఇస్తారు, ఎంతసేపు ఆయన వచ్చేంత వరకు పిలవమన్నాను నేను. ఎంతసేపు పిలవాలి మీకు? మీకు దమ్ముంటే నువ్వు వచ్చేంత వరకు నేను మంచినీళ్ళు తాగను, తిండి తిన్ను, ఏమి తిన్నాను, చెట్టు కింద కూర్చొని కూర్చో, నీ దమ్ము. ఇక్కడ నేను కామన్ సెన్స్ అన్ను. ఇంచేదంటే మన శరీరాలు ఇంకా కూడా ఆ దివ్య శక్తిని తట్టుకోగలిగేటటువంటి ప్యూరిటీ లేదు. అంటే నువ్వు ముందుకెత్తితే బ్రేక్ అవుతావు, అందుకొద్దంటున్నాను. అందుకే అర్జునుడు లాంటి వాడు కూడా అంతా విన్నాక నీ విశ్వరూపాన్ని నేను చూడగలిగితేనే చూపించంటాడు. మన్యసే ఎదితం, నేను చూడగలను అనుకుంటే చూపించు నాయన, లేకపోతే చూపించకు అన్నాడు. ఇంకేంటే అర్థమైపోయింది, చూపిస్తా చస్తానని. చేత రోజు కొంచెం కొంచెం అడగటమే, రోజు కొంచెం కొంచెం అడగటమే. ఏమని అడుగుతారు? శిష్య స్నేహం సాధి మాంతాం ప్రపంచం, నేను మీ శిష్యుణ్ణి, నేను ఎలా జీవించాలి అని అడగండి. దాని తర్వాత ఎలా జీవించాలో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు. అందులోనే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసిచ్చ. మన నిత్య జీవితంలో ఏం చేయాలి? నువ్వు సరే ప్రార్థన చేసావు, పలుకుతే పలుకుతాడు, పలకపోతే పలకడు. జబర్దస్తి చేయకండి, బ్రేక్డౌన్ అయిపోతుంది శరీరం. ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు ఆర్తితో పిలిచారు, బయటకు వచ్చారు. ఇందిగా నిత్య నైమిత్తి కర్మలు ఉంటాయిగా, ఉద్యోగాలు ఉంటాయి, పనులు ఉంటాయి, అవంతా చేసుకోండి. కానీ ఏ పని చేస్తున్నా కూడా మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, లోపల ఉన్నటువంటి నీవు పిలవగానే ఈ పని వదిలేసి వచ్చేస్తాను, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మసూర్యుడితో మీరు లేచే ముందు చెప్పండి, నేను నాకు ఇచ్చిన బాధ్యతలు, నా కుటుంబ బాధ్యతలు అన్నీ నేను నెరవేరుస్తా, ఎక్కడ కూడా నేను ఆన్సర్ రానివ్వను, ఎవరు నన్ను వేలు పెట్టి చూపించడానికి అవకాశం ఇవ్వను. కానీ నువ్వు పిలిచావనుకో, ఇంకా వీళ్ళేం చెప్పినా విందు, నేను ఏం చేస్తాను? నేను చేస్తా. అప్పుడు నేను చేసేది రైతా తప్ప నువ్వు ఆలోచించకు. ఇంకేంటే నీకు అనిపిస్తుంది, మరి నేను నా బాధ్యతను వదిలేసి వచ్చేస్తున్నాను, నేను దాన్ని వదిలేసి వచ్చేస్తున్నాను అని అనిపించినా నువ్వేం గాభరా పడకు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసిచ. మరి ఆ పిలుపు మాకు ఎలా అర్థమవుతుంది మాస్టర్ అని నన్ను చాలా మంది అడుగుతారు. భలే ప్రశ్నలు వేస్తుంది, నువ్వు చేస్తే కదా నీకు అర్థమవుతుంది పిలుపు ఎప్పుడవుతుందో. దానికి మా తాతగారు ఒక కథ చెప్పేవారు. ఇంటికి కూతురు మొదటిసారి కాంతికొచ్చింది, విని ఉంది అంతా. ఏంటి అంటే పురుడు చాలా కష్టమైనది, చాలా బాధాకరంగా ఉంటుంది అది. అంతేత ప్రతిరోజు వాళ్ళ అమ్మతో చెప్పేది, అమ్మ నిప్పులు వస్తే నన్ను లేపు అని. అంటే వాళ్ళ అమ్మ అందిత చిట్టి తల్లి, నిప్పులు వస్తే నేనేం లేపక్కలే, నువ్వు ఇంటిల్లి పాతిని కాదు పక్క వాళ్ళని కూడా లేపేస్తావందిట. అంతేత గురువు నన్ను పిలిచాడా లేదా నాకు ఎలా తెలుస్తుంది? అన్నీ వదులుకుని వెళ్ళిపోగలిగితే తెలుస్తుంది, వదులుకోలేవు. మళ్ళీ ప్రతిరోజు పొద్దున్నే ఏమనాలి? శిష్య స్నేహం సాధి మాంతాం ప్రపంచం. ఇది రెగ్యులర్ సాధన కనుక మీరు చేసుకోగలిగితే షార్ట్ టెస్ట్ టెస్ట్ కట్ అనమాట. ఇది టెస్ట్ టెస్ట్ టెస్ట్, ఇంతకంటే షార్ట్ కట్ ఎవరు చెప్పలేరు మీకు. కానీ సాధన చేస్తూ ఉంటే ఒక లాభం మీకు గ్యారంటీగా వస్తుంది, యోగక్షేమం వహామ్యం. నువ్వు నీకు ఏది మంచిదో నువ్వు అయాచితంగా నీ దగ్గర కొట్టుకొస్తాయి. నీ దగ్గర ఉన్న వస్తువు ఏదీ పోదు. క్షేమము అంటే అర్థం ఏంటి అంటే ఉన్నది పోదు, యోగము అంటే లేనిది వస్తుంది. అంతేతే మనం ఏదైనా ప్రయత్నిస్తాం అనుకోండి, దొరకకపోతే ఏమంటాం? యోగం లేదంటాం. అంటే యోగం లేదంటే అర్థం ఏంటి? లేదు నీ దగ్గర, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. క్షేమం అంటే ఏంటి? ఉన్నది పోదు. ఎంతటి సాధన చేస్తే ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే అన్నీ రావటమే తప్ప పోవటం అంటూ జరగదు. చెత్తా చెదారం పోతూ ఉంటుంది, అవి పోకూడదు అనుకుంటే నేనేం చేయలేదు. మరి ఆ చెత్తా చెదారం పోకూడదండి అంటే నేనేం చేయగలను? శ్రీకృష్ణుడు ఏం చేయలేదు. ఇది అర్థమైందా? ఇది మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కరు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. నువ్వు నాకు చాలా ప్రియుడు కనుక. ఇది ఎవరు ఎవరితో చెప్తున్నారు? ఎవరు ఎవరితో చెప్తున్నారు? నీ యొక్క ఆత్మ నీతో చెప్తోంది ఈ రోజు ఈ క్షణంలో. ఈ సాధన ఎప్పుడో కృష్ణుడు ఎప్పుడో అర్జునుడికి చెప్పుకుంటే నీకు నాకు ఏం లాభం అయ్యా బాబు? ఇది ప్రతిసారి ప్రతి వ్యక్తికి వాడి లోనున్నటువంటి ఆ జగద్గురు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిని. నువ్వు నాకు చాలా ప్రియుడు కనుక అందరికీ ఇది వినే అవకాశం రాదు. అవకాశం వచ్చినా ఇంత తీవ్రంగా ఈనాడు ఎవడూ చెప్పటం లేదు. నేను మాత్రము కరపట్టుకోదలుచుకున్నా. మీకు నచ్చితే చెయ్యండి, చేయలేకపోయామనే బాధపడుతూ చేయండి, కానీ చేయండి. ఇంతకంటే షార్ట్ కట్ మీకు లభించదు. ఎందుకు? మనలో ఉన్నటువంటి ఆ జగద్గురు తత్వం, మనలో ఉన్నటువంటి ఆత్మతత్వము, మనలో ఉన్నటువంటి ఆత్మసూర్యుడు నిద్రలేస్తున్నాడు. ఈ ఆత్మతత్వము నిద్ర లేవటానికి తగిన శరీరాలు భారతీయులదే. అక్కడ మీరు గర్వించండి. తర్వాత ఈ క్లాసెస్ జరుగుతున్నప్పుడు మీకు అర్థమవుతాయి ఎందుకు భారతీయ శరీరమే ఇటువంటి సమర్పణ యోగానికి సంసిద్ధత కలిగి ఉన్నది అన్నది. అంచేత ఈ ట్రాన్స్ఫర్మేషన్ రివల్యూషన్ ఆలోచన విధానంలో ఏంటి అంటే నేను చేయవలసింది చేస్తున్నా, ఏమి జరిగినా నేను పట్టించుకోను, సుఖదుఖే సమయకృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుద్ధస్వ. యుద్ధం చెయ్యాలి కనుక, జీవిత రంగంలో జీవించాలి కనుక, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా నేను చేసుకుంటూ పోతా. దృష్టి ఎక్కడుంటుంది? లోపల ఉన్నటువంటి గురువు మీద. సిద్ధిసాయి చెప్పింది అది. దృష్టి మాత్రము జాగ్రత్తగా ఉంచుకోండి, వింటూ ఉండండి. లోపల ఉన్నటువంటి వాడు ఎప్పుడో నువ్వు అనుకోన్నటువంటి క్షణంలో పలుకుతాడు. అదేం వాడికి? మరి అందుకే లీల అంటావేమో, వాడి ఇష్టం అది. నువ్వు ఎప్పుడు ఊహించావో అప్పుడు పలుకుతాడు. నువ్వు అడుగుతున్నప్పుడల్లా పడకడు. నువ్వేమో ఏమనపాటిగా ఉంటావు ధన్యమని పలుకుతాడు. వాడు పలికాడు అనే అర్థం చేసుకునే లోపల మళ్ళా పోతుంది అది. ఇదంతా ఎందుకు అవుతుంది అంటే నీ శరీరాన్ని తగినట్టు తను మలుచుకుంటున్నాడు అని అర్థం చేసుకోండి. శరీరములను, శరీరాన్ని కాదు, భౌతిక శరీరాన్ని మలుచుకోవాలి ఆయన. మీ యాస్ట్రల్ బాడీ కామమయ శరీరాన్ని మలుచుకోవాలి ఆయన. మీ మనోమయ శరీరాన్ని మలుచుకోవాలి ఆయన. మలుచుకునేవ్వండి ఆయన్ని, మీరేం కంగారు పడకండి. ఆయన ఎంత టైం చెప్పినా వివేకానంద మీద నమ్మకం ఉంచుకోండి. ఫ్యూ మంత్స్ అన్నాడు ఆయన, కానీ 300 మంత్స్ కూడా ఫ్యూ మంత్స్ ఏనేమో అని నా డౌట్. ఈ గురువులతో చాలా పెద్ద గొడవ అమ్మా బాబు, నాకు తెలియదు అది ఎంత టైం పడుతుందో. కానీ నాకు తెలిసింది ఏంటి అంటే ఒకే చోట ఒకే సమయం వరకు మీరు రెగ్యులర్గా సాధన చేస్తే ఫలితాలు మాత్రం మీరు ఊహించిన దానికంటే కూడా తొందరగా వస్తాయి. ఈ సాధన అర్థమైంది కదా? దీనిని సమర్పణ యోగము అని పెట్టారు పేరు. అంటే మనం సరెండర్ చేసుకుంటున్నాం. ఈ సరెండరింగ్ స్పిరిట్ భగవద్గీత మనకి అందజేసేటటువంటి అత్యున్నతమైనటువంటి యోగ సాధన. ఈ యోగ సాధన వల్ల మీకు ఏం ఏర్పడాలి? సూర్యుడి మీద కంట్రోల్ ఏర్పడాలి అన్నది గుర్తుంచుకోండి. అప్పుడే మీకు యోగ విద్య అభినట్టు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం. అంచేత మీరు యోగ విద్య లభించింది, నాకు చాలా ప్రేరణ వచ్చేసింది, నాకు చాలా స్ఫూర్తి వచ్చేసింది, ఓకే, అవన్నీ కూడా ఈ యోగ సాధనలోని మెట్లే. కానీ అసలైన సుసలైనటువంటి యోగ సాధన ఫలితం ఏంటి అంటే మీకు సూర్యుడి మీద, నీటి మీద పరిపూర్ణమైనటువంటి కంట్రోల్ రావాలి. వస్తుంది. ఈ సాధన అర్థమైంది కదా? ఇంకేదంటే థీరీ చెప్పుకుంటూ పోయి తర్వాత ఎప్పుడో సాధన చెప్తే ఏమో మీ పూర్వజన్మ సుకృతం ఎలా ఉన్నదో, మీ ఆర్తి ఎలా ఉన్నదో, మీరందరూ ఏ ఉద్దేశ్యం కోసం పుట్టారో మీకు తెలియదు. కానీ మనం ఇదంతా పని చేయటానికి పుట్టాము అన్నది ఎందుకు అర్థమవుతోందంటే ఇక్కడ ఉన్నాం మనం చేత ఏమో. అందువల్ల ఈ సాధన ఈ రహస్య సాధన, దీన్ని రాజవిద్య రాజగృహ్యం అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. రహస్యం అని ఎందుకన్నాడు అంటే అది నిజం అని తెలిసినా నువ్వు చెయ్యవు, అందుకు రహస్యం. అది చేస్తే రహస్యం ఏం లేదు. అక్కడ దీన్ని మనసులో పెట్టుకున్నాక ఇంకొక రెండు మాటలు చెప్పి ఇవాళ క్లాస్ ఆపుతాను నేను. ఇంకేంటి, ఇప్పుడు సాధన ఇచ్చాను నేను, ఇంకొక రెండు మాటలు గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక విద్యలో మూడు సూత్రాలు ఉన్నాయి, ఆ సూత్రాలు ఇవాళ చెప్తాను నేను. ఈ సూత్రాలు మీరు మీ జీవితంలో ఉపయోగించుకోవటం నేర్చుకోండి. మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే యాజ్ అబౌ సో బిలో, దాన్నే పిండాండ బ్రహ్మాండ సమన్వయము అంటాం. మీ జీవితంలో ఈ సూత్రము మీరు ఈ సాధన చేస్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. పిండాండ బ్రహ్మాండ సమన్వయము, దాని పరాకాష్ట జ్యోతిష్య విద్యగా రూపొందించారు మన ఋషులు. ఇప్పుడు ఆ సమన్వయం పోయింది. మీరు పుట్టినప్పుడు సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి గ్రహగతులు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీలో ఉన్నటువంటి సూర్య చైతన్యం వికసిస్తుంది అన్నది జ్యోతిష్ శాస్త్రం యొక్క ఉద్దేశ్యము. యోగ విద్య నేర్పడానికి చివరికి దేనికి ఉపయోగించుకుంటున్నాం మనం, దేనికి ఉపయోగించుకోకూడదో దానికి ఉపయోగించుకుంటున్నాం. అంచేత మొట్టమొదటి ఫార్ములా పిండాండ బ్రహ్మాండ సమన్వయము లేక జ్యోతిష్ శాస్త్రము. నేను జ్యోతిష్ శాస్త్రమును నమ్మను, నేను గ్రహాలను నమ్మను అన్నా, నీ జీవితం మొత్తం గ్రహాల మీదే ఆధారపడింది. నువ్వు సండే నాడే పుట్టాలి, లేకపోతే మండే నాడు పుట్టాలి, లేకపోతే ట్యూస్డే నాడు పుట్టాలి, లేకపోతే వెన్స్డే నాడు పుట్టాలి, లేకపోతే థర్స్డే నాడు పుట్టాలి, లేకపోతే సాటర్డే నాడు పుట్టాలి. ఈ ఏడు రోజుల్లోనూ నేను పుట్టను అంటే నువ్వు పుట్టలేవు. ఇవన్నీ కూడా గ్రహాలే. నువ్వు చావాలనుకున్నా ఈ ఏడు గ్రహాలే. చావాలనుకోవు, నువ్వు చచ్చిపోయిన రోజు గ్యారంటీగా ఏమవుతుంది, ఈ ఏడు రోజుల్లోనే ఓటు అవుతుంది. అంచేత నీకు ఇష్టం ఉన్నా నువ్వు పుట్టేది ఏడు గ్రహాల స్పందనలోనే, నువ్వు శరీరాన్ని విడిచేది కూడా ఈ ఏడు గ్రహాల స్పందనలోనే. ఇదే సప్తాహ పారాయణ రహస్యం, గురువుల చరిత్ర. మనం ఎందుకు సప్తాహ పారాయణ చేస్తామంటే దీన్ని అర్థం చేసుకోవడానికి. కానీ మనం ఇదంతా ఏం చేసుకోం, సప్తాహ పారాయణ చేసాం నా కోరిక తీరిందా లేదా, గురువు మీద కూడా దృష్టి ఉండదు, పారాయణ మీద కూడా దృష్టి ఉండదు, దేని మీద దృష్టి ఉంటుంది, మాస్టారు నేను పారాయణ చేయమన్నారు మీరు మూడు సార్లు, నేను ఒకసారి పారాయణ అయిపోయింది నా కోరిక తీరలేదు, భలే అడుగుతారు. నేను ఎన్నిసార్లు పారాయణ చేయమన్నా, మూడు సార్లు. మీరు ఎన్నిసార్లు పారాయణ చేశారు, నా కోరిక తీరలేదు. పాయింట్ అర్థమవుతుందా? ఆ రివల్యూషన్, యోగక్షేమం వహామ్యహం అనేటటువంటి ఆ పరమాత్మ, ఆ జగద్గురువు నీ చిన్న కోరిక తీర్చలేడా? తీర్చగలడు. యోగక్షేమం వహామ్యహం, కానీ నీ దృష్టి కోరిక మీద ఉంది తప్ప ఆయన మీద లేదు. కొంచెం ఆయన మీద పెట్టడానికి ట్రై చేయండి, మీ కోరికలు ఎలా తీరుతాయో. చాలా విచిత్రంగా తీరుతూ ఉంటాయి. లాస్ట్ టైం ఇలా వరదలు వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఆ ఊరికి వెళ్ళారు. కలెక్టర్ గారు పొద్దున్నే వర్షంలో వెళ్ళాడు, పడి మీటింగ్ మీద మీటింగ్ అంటున్నాడు. కలెక్టర్ గారి డ్రైవర్కి మాత్రము సుష్టగా భోజనం దొరికింది, టిఫిన్ దొరికింది. ఇంచేత ఆయన కలెక్టర్ గారి డ్రైవర్ కనుక. అలాగే మీరు ఆ పరమాత్మ యొక్క ఉపాసకులు అవుతే ఇవి తీరిపోతాయి. తీరలేదు అంటే అర్థం ఏంటి? ఇందాక ధ్యానస్థితి గురించి చెప్పానే, ధ్యానంలోకి ఏం వెళ్ళలేదు కానీ ధ్యానం చేస్తున్నాం అనుకున్నట్టే ఉంటుంది. అంచేత ఈ మొదటి ఫార్ములా గుర్తుంచుకోండి, యాజ్ అబౌ సో బిలో, పిండాండ బ్రహ్మాండ సమన్వయం. రెండో ఫార్ములా ఏంటి అంటే, నీవు ఏది నాటితే అదే పొందుతావు. నువ్వు ఏది నాటుకుంటే అదే పొందుతావు. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటావు అంటే, యాజ్ యూ సో సో షల్ యూ రీప్. దీన్నే మనం కర్మసిద్ధాంతం అని కూడా అంటాం. కర్మసిద్ధాంతం అంటే ఇలాంటి పరిస్థితులకి ఇదివరకు మనం చేసిన కర్మలు. అంతేత ఈ పరిస్థితులు మారాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేస్తే ఆ కర్మ మారుతుందో తెలియాలి. దానికి మన ఋషులు వ్రతాలని ప్రాయశ్చిత విధానాలని చాలా ఇచ్చారు. వాటి గురించి కూడా మనం మెల్లిమెల్లిగా చర్చ చేసుకుందాం. కర్మసిద్ధాంతం మొదటిది పిండాండ బ్రహ్మాండ సమన్వయము, లేకపోతే జ్యోతిష్యము. రెండవది కర్మసిద్ధాంతము, దానినే జన్మజన్మల పరంపర అని కూడా అనవచ్చు. మనకి పుట్టుకలు సావులు దేనివల్ల వస్తాయంటే ఈ కర్మల వల్ల వస్తాయి. కనుక బహూని మే వ్యతీతాని జన్మ అని తవచార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీకృష్ణుడితో పాటు మీరు కూడా ఆ మాట అనగలిగేటటువంటి స్థితికి కొలది నెలలలోనే రాగలగాలి. శ్రీకృష్ణుడు అన్నాడు, నాకు చాలా జన్మలు ఎత్తాను మనం అందరము కలిసి, నాకు తెలుసు మీకు తెలీదు. గురువులు కూడా అదే చెప్తున్నారు. బ్లావెట్స్కి చెప్పినా సిద్ధిసాయి చెప్పినా అందరూ చెప్పేది మీకు అర్థం అవటం లేదు. మేము భూమి మీద అవతరించాము అంటేనే అర్థము మీరు నేను కలిసి అనేక జన్మలు ఎత్తాము. అంచేత మీరు ఆ గురు పరంపరలోని భాగాలే అన్నది మీకు ఎంత చెప్పినా అర్థం అవటం లేదు. ఇదంటే ఆ ఫార్ములా మీకు అర్థం అవటం లే. గురువు ఎప్పుడు ఒక్కడిగా రాలేడు, వస్తే బెటాలియన్తో వస్తాడు ఆ గురువు యొక్క సామర్థ్యాన్ని బట్టి. కానీ బెటాలియన్ బెటాలియనే. అవతారం రావాలి అంటే ముందు ఆయన ఆర్డర్ ఇచ్చేస్తాడు. ఏమని ఆర్డర్ ఇస్తాడు, మీరందరూ వచ్చేయండి భూమి మీదకి, నేను వస్తున్నాను, మీరు ముందే భూమి మీద ఉంటారు కనుక మనం అందరం కలిసి పనిచేద్దాం. ఈ భూమి మీద వచ్చాక ఆయన్ని మర్చిపోతారు. సుగ్రీవుడు అవన్నో పట్టుకుంటాడు. ఆ సుగ్రీవుడు గాడు ఋషిముఖ పర్వతం మీద పోయి కూర్చుంటాడు. ఇంకా నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళావు, ఎవరి దగ్గర ఉంటావు? ఋషిముఖ పర్వతం మీద భయపడుతూ బాలి వస్తాడో ఎవడో వస్తాడో అని కూర్చుని ఉంటావు. అప్పుడు ఈ రాముడు గారు సీత పోగొట్టుకున్నానని నటించి, సీత పోయిందని ఏడుస్తున్నట్టు నటించి మీ దగ్గరికి వచ్చి, ఏమయ్యా కెన్ యూ హెల్ప్ మీ ఇన్ దిస్ డివైన్ టాస్క్. గురువులు ఇప్పుడు అదే అడుగుతున్నారు. వాళ్ళ యొక్క ప్రతినిధిగా నేను మిమ్మల్ని అదే అడుగుతున్నాను, కెన్ యూ డూ దాట్? మరి చేయగలరా అంటే, వాళ్ళు వింటాను లేదండి, వీళ్ళు వింటాను, ఎవడు విండు? వింటే నీ దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతాడు? నువ్వు వింటున్నావు కనుక అడిగాడు. నువ్వు అక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ఏం అడుగుతాడు? అంచేత మీకు లభించినటువంటి అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకంటే నువ్వు చేసినా చేయకపోయినా ఆ యుద్ధం యొక్క రిజల్ట్స్ వచ్చేసాయి అన్నాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు కూడా ఈ మహాభారతము, ఈ దిగ్విజయ యాత్ర, మనము పాలు పంచుకుంటే క్రెడిట్ మనకి వస్తుంది. మనం పాలు పంచుకోకపోయినా జరిగేది గ్యారంటీగా జరుగుతుంది అనేటటువంటి విశ్వాసము కర్మసిద్ధాంతము. నాటు కోసుకో. ఇది కాక మూడవది అవుతుంది, అది మనం కొంచెం కష్టం అర్థం చేసుకోవటం. దాన్ని ఏమంటారు అంటే, ఎనర్జీ ఫాలోస్ థాట్. శక్తి నీ ఆలోచనకి అనుగుణ్యంగా ప్రవహిస్తుంది అంటాడు. మరి శక్తి ప్రవాహము ఎలా మనం కావలసిన దిశలో గురువులకు అనుగుణ్యంగా మలుచుకుంటాం అనేదే ఈ క్లాసెస్ యొక్క ఉద్దేశము. థాట్ రెవల్యూషన్. క్రమక్రమంగా ఇంకా ఇంకా ముందుకు వెళ్దాం. జై గురుదేవ్.